పూట్ల ఆరాధనలోకి తీసుకొచ్చారు. ప్రభుని ఎంతైనా స్తుతించాలి. దీనికి కారణం ఎవరు అని ఒకవేళ మనం మాట్లాడాల్సి వస్తే కేవలం ప్రభు, ఆయన మహాకృప తప్ప ఆ బృందాన్ని అనేకులు వాడుకుంటున్నారు. ఆయన ఒక్కడే దీనికి అధిపతిగా ఉన్నారు. ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. కొద్ది మాటల చేత మనం హృదయాన్ని నింపుకొని ఆ సహవాస కొరకు ప్రార్థన చేద్దాం. చదువుకున్న లేఖన భాగం మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుంచి 34 వచనాలు చదువుకున్నాం. అందులో 34వ వచనాన్ని చదువుకుందాం. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను, సమాధానం గల దానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను. సందర్భం మనం ఎరుగుదు. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న చిన్నది చాలా మంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందట. వైద్యులు స్వస్థత చేయడానికి బదులు ఆమె అకౌంట్ ఖాళీ చేశారట. మొత్తం ఇంకా ఆ మందులు వాడి ఈ మందులు వాడి చాలా బలహీన పడిపోయింది. మరింత సంకట పడింది. ప్రయోజనం లేదు. 26వ వచనం, తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకట పడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడదని అనుకుని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను. మనం రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ స్వస్థత ఎరుగుదు. అయితే ప్రాముఖ్యంగా నేనేం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, యేసుక్రీస్తు ప్రభు స్వస్థతలు చేయడానికి రాలా, కాని స్వస్థతలు కూడా చేశాడు. మరి దేనికోసం వచ్చాడు? రక్షించడానికి వచ్చాడు. శిక్ష తప్పించడానికి వచ్చాడు. ఉగ్రతను తప్పించడానికి వచ్చాడు. జనరల్ గా స్వస్థతల కొరకు బైబిల్లో, ప్రాముఖ్యంగా మార్కు సువార్తలో ఎక్కువ స్వస్థతలు రాయబడ్డాయి. స్వస్థతల కొరకు చదువుతా ఉన్నప్పుడు మనం త్వరగా ఆకర్షించబడతాం. అయితే స్వస్థత కేవలం దేహ సంబంధముగా కాక ఆత్మీయమైన స్వస్థత, ఆత్మకు స్వస్థత కొరకు బైబిల్ ఎక్కువగా మాట్లాడుతూ ఉంది. దాని మీద కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ గమనానికి తీసుకురావడానికి ఆశపడతా ఉన్నాను. తెసలోనికి మొదటి పత్రిక, తెసలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 9:10 మీ యొద్ద మాకెట్టు ప్రవేశం కలిగెను, అక్కడి జనులు మమ్మల్ని గురించి తెలియ చెప్పుచున్నారు, మరియు మీరు విగ్రహమును విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు దేవునికి దాసులు అగుటకు, అండర్లైన్ చేద్దాం, దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుంచి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చిందని ఎదురు చూచుటకును మీరెలాగూ దేవుని వైపు నాకు తిరుగుతురో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. యేసుక్రీస్తు ప్రభుని బైబిల్ ఎలా పరిచయం చేస్తుందంటే, ఆయన రిజరెక్టెడ్ క్రైస్ట్, పునరుద్ధానుడైన క్రీస్తు, మృత్యుంజయుడైన క్రీస్తు, మరణాన్ని జయించిన క్రీస్తు, మృతుల్లో నుంచి లేచిన యేసు. ఇలా అందాం. మనం మెడికల్ ఫీల్డ్ లో పనిచేస్తున్నాం కాబట్టి చాలా మంది రోగం దగ్గర ఎట్లా కలవర పడతారు, రోగాల నుంచి బయటకు రావడానికి ఎంత ఖర్చు పెడతారు మనం బాగా ఎరుగుదు. అయితే యేసుక్రీస్తు ప్రభు రోగుల కొరకు వచ్చిన వాడిగా కాక మృతులను తిరిగి లేపేవాడిగా, ఒకసారి ప్రాణం పోతే మాచిరికి పంపించడం తప్ప మనమేం చేయలేం కదా. కానీ యేసుక్రీస్తు ప్రభు కూడా ఏమి చేయలేడా? ఆయన ఒక్కడే చేయగలడు. మృత్యుంజయుడు, మృతులను సజీవులుగా లేవనెత్తగలిగిన దేవుడు. కాబట్టి మృతుల్లో నుంచి లేచిన వాడు, ఉగ్రత నుంచి మనం తప్పించేవాడు ఆ యేసుక్రీస్తు ప్రభు వద్దకి మనం వచ్చాం. తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఇలా రాయబడింది. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9:10 వచనాల్లో చివరి మాట చదవాలి. యేసు క్రీస్తు ప్రభు ఎవరంటే ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చను. ఇలా అందాం, ఇలా అందాం. చాలా మంచి డాక్టర్ గారండి, ఆయన స్పెషలిస్టు. ఆయన చేయి పడితే ఎట్లాంటి రోగి అయిన బతుకుతాడు? ఒకవేళ ఇలాంటి మాటలు వింటాం గాని అందరూ చనిపోవాలి. ఏ డాక్టరు ప్రాణం పోసేవాడు కాదు, ఏ డాక్టరు మృతులను సజీవుడిగా చేసేవాడు కాదు. మెడికల్ సైన్స్ ఆ స్థాయిలోకి ఎదగలేదు. మెడికల్ సైన్స్ మరణం దగ్గర మౌనంగా ఉండి ఐఎమ్ సో సారీ చెప్పడం తప్ప ఏమీ చేతక నిస్సహాయ స్థితిలో ఉండగా ఈ మెడికల్ సహవాసం ఏం చేయాలి? ఈ మెడికల్ సహవాసంలో మన ప్రార్థనలు వేటి కోసం చేయాలి? ఈ మెడికల్ సహవాసం పట్ల దేవుని ఉద్దేశం ఏంటో నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నా. మిషనరీలు భారతదేశానికి సువార్తను తీసుకుని రావాలనుకున్నప్పుడు వారు మెడికల్ సైన్స్ ద్వారా సువార్తను తీసుకొచ్చారు. బైబిల్ ఏమంటుందంటే సువార్తకు స్వస్థతలు హెల్ప్ చేశాయి. ఎట్లా నమ్ముతారు? ఒక నేను నమ్మరుగా, ఏదైనా అద్భుతం జరిగితే నమ్ముతారు. కాబట్టి వాళ్ళు అద్భుతమైన మెడికల్ సైన్స్ తీసుకొచ్చి వాళ్ళు రోగులకు ట్రీట్ చేస్తూ, ఎందుకు ట్రీట్ చేస్తున్నావంటే యేసుక్రీస్తు ప్రభు ప్రేమ అని సువార్త చెబుతూ మందులిస్తూ మనిషిని మారి మనసులోకి నడిపిస్తూ బ్యాలెన్స్ చేశారు. ఈరోజు మనం ఏమైపోయామంటే మారు మనసు మన పరిగణలో లేదు, విశ్వాసం కూడా మన గురిగా లేదు, మనకి ఆ ఉద్యోగాల్లో మంచి డబ్బులు వస్తే చాలు, మంచి ట్రాన్స్ఫర్లో మేలు జరిగితే చాలు, వైరస్ మనకు అంటుకోకుండా ఉంటే చాలు, మనం హెల్దీగా ఉంటే చాలు, అట్లాగా ఏదో గడిపేస్తున్నాం. కానీ దయచేసి దయచేసి బైబిల్ గ్రంథం ఏం మాట్లాడుతుందంటే దేహము కంటే ఆత్మ కోసం ఎక్కువగా మాట్లాడుతూ ఉంది. దేహము కంటే ఆత్మ కోసం ఎక్కువగా మాట్లాడుతూ ఉంది. ఆ యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే ఆయన మరణాన్ని నిరర్ధకం చేశాడు, మరణాన్ని జయించాడు. ఆ క్రీస్తు యేసు జీవాన్ని అందించాడు, అక్షయతను అందించాడు. మన చేతిలో ఉన్న మెడికల్ సైన్స్ ని మించినది సువార్తలో ఉంది. డాక్టర్ చేయలేనిది పరమ వైద్యుడైన యేసుక్రీస్తు ప్రభు ఇచ్చేది గొప్ప రక్షణ. కాబట్టి మనం చదివిన ప్యాసేజ్ లో ఆ 12 సంవత్సరాల రక్తస్రావం రోగం కలిగిన స్త్రీ ఏ డాక్టర్ స్వస్థపరచగలిగాడు? స్వస్థపరచలేడు. యేసుక్రీస్తు ప్రభు ఆమెను స్వస్థపరిచాడా అంటే కాదు, ఆమె యేసుక్రీస్తు ప్రభుని చూసిన దృక్పథం మనకు అర్థం కావాలి. విన్నది యేసుక్రీస్తు ప్రభు కోసం వింది, యేసుక్రీస్తు ప్రభు కోసం విని కూర్చోలా వెతుక్కుంటూ వచ్చింది. వెతుక్కుంటూ రావడం మాత్రమే కాదు, విశ్వాసంతో ఆయన వస్త్రపు చెంగును ముట్టినా చాలు నేను మేలు పొందుకుంటానని చెప్పి ఆమె వెనక నుంచి వస్త్రాన్ని ముట్టుకుంది. యేసుక్రీస్తు ప్రభు ప్రమేయం లేకుండా ఆమె స్వస్థత పొందింది. ఈ ప్యాసేజ్ మనకేం జ్ఞాపకం చేస్తుందంటే మెడికల్ సైన్స్ హెల్ప్లెస్ గా చేతులు ఇచ్చేస్తే యేసుక్రీస్తు ప్రభు పని పట్టుకుని స్వస్థపరచలా, ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటేనే ఆ దీర్ఘకాలపు రోగం పోయింది అని ఈ ప్యాసేజ్ లో మనం చదువుతున్నాం. ఇంకా ఆశ్చర్యం, మార్కు సువార్త 5వ అధ్యాయము మనం 25 నుంచి 34వ వచనాల్లో ఈ 12 సంవత్సరాల రక్తస్రావ రోగం గల స్త్రీ కోసం చదివితే ఈ ప్యాసేజ్ కు పైన యాయిరు కుమార్తె కొరకు రాయబడింది. ఈ ప్యాసేజ్ తర్వాత యాయిరు కుమార్తె కొరకు రాయబడింది. యాయిరు సమాజ మందిరపు అధికారి. ఆయన ఎలాంటి పరిస్థితులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడంటే 22వ వచనం ఆయన సముద్ర తీరమునుండగా సమాజ మందిరపు అధికారుల్లో యాయిరనొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదాల మీద పడి, నా చిన్న కుమార్తె చావనయున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నువ్వు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవనని ఆయన మిగులు బ్రతిమాలు కొనగా. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎలా వచ్చారంటే డాక్టర్లు హెల్ప్లెస్, మెడికల్ సైన్స్ హెల్ప్లెస్. ఆమె డెత్ డిక్లేర్ అయిపోయింది. ఆమెకి ఇంకా నో హోప్స్ అండి, తీసుకుని వెళ్ళిపోండి అన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా నువ్వే దిక్కు అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు ఆమెను చూడడానికి. ఆమెను చూడడానికి వస్తుండగానే చావు వార్త ఎదురొచ్చింది, బాబు ఇక బోధకుని శ్రమ పెట్టొద్దు, చేయి దాటిపోయింది, ఆ బిడ్డ చనిపోయింది అని వార్త వినబడింది. యేసుక్రీస్తు ప్రభు చిరునవ్వు నవ్వుతూ మనం వెళ్దాం అన్నాడు. వచ్చాడు. ఆ అమ్మాయిని యేసుక్రీస్తు ప్రభు చేయి పెట్టుకుని తలితాకుమి అని పిలిచాడు. చిన్నదాన లెమ్ము అన్నాడు. ఆమె లేచింది. ఎట్లా అర్థం చేసుకోవాలి? యేసయ్య నమ్ముకుంటే రోగాలు పోతాయి మాత్రమే కాదు, యేసయ్య నమ్ముకుంటే చావు పోతుంది, మరణం పోతుంది, మరణ భయం తొలగిపోతుంది, మరణం యొక్క బలం కొట్టివేయబడుతుంది. నేను ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే యేసుక్రీస్తు ప్రభుని సరిగ్గా అర్థం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు పేరును సరిగ్గా అర్థం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు రాకను సరిగ్గా అర్థం చేసుకుందాం. మనం ఎంత ట్రై చేసినా చాలా బాధాకరమైన పరిస్థితి ఎట్లా ఉందంటే ఎక్కువ మంది డయాబెటిక్ ఇన్ఫెక్ట్ అవుతున్నారు, ఎక్కువ మంది బీపీకి ఇన్ఫెక్ట్ అవుతున్నారు. డయాబెటిక్ ఎట్లా ఉందంటే ఈ చక్కెర వ్యాధి ఎలా ఉందంటే ఏమి లేదు, అది పోదు నువ్వు పోవడమే, అది పోదు నువ్వు పోవడమే, నువ్వు పోయేదాకా ఏం చేయాలి, మందులు కొనుక్కోవాలి, మాకు డబ్బులు ఇవ్వాలి, మేము మెడికల్ బిజినెస్ చేస్తామని చెప్పి అట్లా మింగిస్తా ఉన్నారు మందులు. పరిష్కారం చెప్పండి రా బాబు అంటే చెప్పడానికి ఎవరూ లేరు. నీ చేతిలో ఉన్న జీవ గ్రంథం ఏం మాట్లాడుతుందంటే ఆ క్రీస్తు యేసు మరణాన్ని నిరర్ధకం చేశాడు, ఆ క్రీస్తు యేసు మహిమను వెలుగులోకి తీసుకొచ్చాడు, అక్షయతను వెలుగులోకి తీసుకొచ్చాడు. మరణ భయంతో బిక్కు బిక్కుమంటూ గవర్నమెంట్ హాస్పిటల్లో పిహెచ్సిలో జనం వెలవెల్లాడుతూ ఉండగా నీకు తెలియాలి పరిష్కారం, నీకు తెలియాలి జీవ మార్గం, నువ్వు తప్పకుండా వాళ్ళకి మేలు చేయాలి. సాతాను మత మార్పిడి, సాతాను మరొక మాట మాట్లాడుతూ ఉన్నా వివేకంతో పర్సనల్ ఇవాంజలిజం, ఈమెయిలు చేసి ఇంతకంటే గొప్ప మేలు ఏమి ఆశించకుండా నిజంగా పీపుల్ ఆర్ ఈగర్ టు నో ద ట్రూత్. సత్యం తెలియక సత్యం కొరకు వెంపర్లాడుతూ ఉన్నారు. ఎందుకో సంఘానికి కూడా సత్యం సరిగ్గా అర్థం కావట్లేదు, సంఘం కూడా జీవాన్ని సరిగ్గా చూడలేకపోతా ఉంది. మనం ఎందుకు పనిపెట్టుకొని ఈ సహవాసాలు కడుతున్నామంటే ఇది వన్ ఆఫ్ ద ఆప్షన్ కాదు, చాలా పనులు ఉన్నాయండి. ఆ పనులన్నింటిలో సక్సీడ్ అవ్వడానికి మనం ప్రార్థనకి వెళ్ళాలి. చచ్చుబోధ, చెత్త బోధ, బైబిల్ అలా చెప్పలా, ఇది ఒక్కటే జీవ మార్గం, ఇది తప్ప వేరొక మార్గం లేదు, ఇది తప్ప వేరొక దిక్కు లేదు, వేరొక పరిష్కారం లేదు. యేసుక్రీస్తు ప్రభు ఆప్షన్ గా కాక యేసుక్రీస్తు ప్రభు నీ జీవితానికి కేంద్రంగా, నా జీవితానికి కేంద్రంగా, అన్ని సమస్యలకు పరిష్కారంగా, మరణానికి విరుగుడు మందుగా, జీవానికి ఆయనే జీవానికి ఆయనే మార్గదర్శిగా మనం చూడాలి. కాబట్టి పిల్లరా, లేఖనాలు చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాటలు మనకు అర్థం కావాలి. హెబ్రీ పత్రిక రెండవ అధ్యాయము 14-15 చదివితే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసాలు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపు చేయడానికి. యేసుక్రీస్తు ప్రభు దేనికోసం వచ్చాడంటే మొత్తం మనందరినీ పాడు చేస్తూ మన జీవితంలోకి పాపాన్ని తీసుకొచ్చి మనల్ని మరణపు కోరల్లోకి తీసుకొచ్చి ఆ 12 సంవత్సరానికి రక్తస్రావ రోగం గల స్త్రీ అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎవరు బాధిస్తుంది, ఎవరు వేధిస్తుంది, ఏంటి కర్మ ఏంటి? మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, మార్కు సువార్త 5వ అధ్యాయం ప్రారంభ వచనం నుంచి మనం చదివితే అక్కడ దెయ్యం పట్టినాడు, దెకపోలిలో దెయ్యం పట్టినాడు, సేనా దెయ్యం, 3,000 మంది 2,000 సంఖ్య గల పందుల్లోకి వెళ్లి అవన్నిటిని చంపేశాయి. సమాధుల్లో వాసం చేస్తున్నాడు, అరుస్తున్నాడు, గాయపరుచుకుంటున్నాడు, ఏంటా బ్రతుకు? 5వ అధ్యాయం మార్కు సువార్త 5వ అధ్యాయంలో దెయ్యం పట్టి మరణానికి జోగుతున్న వాడిని చూస్తాం. మార్కు సువార్త 5వ అధ్యాయంలో చిన్నబిడ్డ యాయిరు కుమార్తె మరణపు కోరల్లో ఉన్నట్టుగా మనం చూస్తాం. 5వ అధ్యాయం 5వ వచనం నుంచి దీర్ఘకాలిక రోగంతో బాధపడతా ఉన్న ఈ స్త్రీని మనం చూస్తున్నాం, యేసుక్రీస్తు ప్రభు రోగాలకు మాత్రమే పరిహారి కాదు, యేసుక్రీస్తు ప్రభు దెయ్యాల నుంచి విడిపించాడు, యేసుక్రీస్తు ప్రభు రోగం నుంచి విడిపించాడు, యేసుక్రీస్తు ప్రభు మరణం నుంచి విడిపించాడు. యేసయ్య మనకు బాగా అర్థమైతే ఆయన్ని చిన్నగా రోగాల దగ్గర స్వస్థతలు చేసేవాడుగా మాత్రమే కాక మరణపు గోతిని చీల్చినవాడు, సాతాను కోరలు విరిచినవాడు, సాతాను వాడు బలమంతటి మీద సంఘానికి మనకి అధికారం ఇచ్చినవాడు, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు. అర్థమైతే మనం బిగ్ పిక్చర్ లో చూడగలిగితే, యేసుక్రీస్తు ప్రభుని సరిగ్గా అర్థం చేసుకోగలిగితే మన ఆత్మీయ జీవితం సరిగ్గా ట్రాక్ లో ఉంటుంది. ఆ విషయాలు జ్ఞాపకం నేను ఇష్టపడుతున్నాను. మరలా ఎబ్రీ పత్రిక 2:14 వచ్చినాం, ఆయన ఆ పిల్లలు అంటే మనం రక్త మాంసాలు గలవారమైనందున, అవును రక్త మాంసాల్లో ఉన్నాం, మనమేమి సూపర్ మ్యాన్ కావు, మనమేమి ఆకాశానికి ఎగిరిపోయే అంత మహిమ మన దగ్గర ఏమీ లేదు, మన లిమిటేషన్స్ ఏంటో మనకు తెలుసు, మనకుంది గుప్పిడి గుండె, మనకుంది పెత్తడి ఆయుష్కాలం. చాలా సార్లు గవర్నమెంట్ ఎంప్లాయీ అనేసరికి అదేదో మరణాన్ని జయించిన మృత్యుంజయుడు అన్నట్టుగా లోకంలో ఫీల్ అయిపోతున్నారు. అట్లా ఫీల్ అవ్వద్దండి ఓయ్, అట్లా ఫీల్ అవ్వద్దు. ఎప్పుడు చేస్తామో తెలియదు, ఎప్పుడు గుండెపోటు వస్తుందో తెలియదు, ఎప్పుడు కరోనా వస్తుందో తెలియదు, ఎంతకాలం ఉంటామో తెలియదు. తెలియాల్సింది ఏంటంటే చస్తే ఎక్కడికి వెళ్తామో తెలియాలి, చావును జయించే మార్గం ఏంటో తెలియాలి, మరణం నుంచి తప్పించే యేసుక్రీస్తు ప్రభు తెలియాలి, యేసుక్రీస్తు ప్రభులో ఆ రక్షణ నిశ్చయత, ఆ సాల్వేషన్ అష్యూరెన్స్, సాల్వేషన్ అష్యూరెన్స్ లోకి రావాలి. మనం ఈ సహవాసాల ద్వారా మనం చేస్తున్న ప్రయత్నం ఏంటంటే మనం ధైర్యంగా లోకాన్ని ఎదుర్కోవడానికి, ధైర్యంగా సాతాన్ని ఎదుర్కోవడానికి, ధైర్యంగా మరణాన్ని ఎదుర్కోవడానికి, ధైర్యంగా మరణం తర్వాత ఆయన వద్ద నివసించడానికి సిద్ధపడే ప్రయత్నం. మేబీ మీకు ఎట్లాగా ఎవరు ఏం చెప్పారు నాకు తెలియదు, కానీ నేను కుండ బద్దలు కొట్టి నేరుగా ఏం చెప్తున్నానంటే, చిన్న చిన్న లాభాల కోసం మనకి సహవాసానికి అట్టలేదు. మనం పరలోకంలో స్థానం సంపాదించడం కొరకు, మరణాన్ని జయించడం కొరకు, పాపం యొక్క కాన్సిక్వెన్సెస్ అన్నిటినీ ఓవర్కమ్ చేయడం కొరకు, కేవలం దీర్ఘకాలపు రోగాలే కాదు, అపవాది యొక్క బలం నుంచి విడుదల పొందడం కొరకు, మరణం యొక్క బలం నుంచి విడుదల పొందడం కొరకు యేసు దేవుడు చాలినవాడు అన్న సత్యాన్ని లేఖనాల్లో నుంచి చూడగలుగుతా ఉన్నాం. ఎబ్రీ పత్రిక 2:14 వచ్చినారు, ఆ పిల్లలు రక్త మాంసాలు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయడానికి, జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యానికి లోబడ్డ వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసాలలో పాలివాడాయను. యేసుక్రీస్తు ప్రభు మనబోటి వాడయ్యింది, యేసుక్రీస్తు ప్రభు మనకి మాదిరి చూపించాడు. నా బైబిల్ ఏమంటుందంటే, యేసయ్య భూమి మీదకి వచ్చాడు, యేసయ్య భూమి మీద జీవించాడు, యేసయ్య చెప్పి మరణించాడు, అక్కడతో యేసుక్రీస్తు ప్రభు జీవితం అయిపోయింటే యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోవద్దు, మోసపోతారు. ఆయనే మరణించి ఆయనే చావుగోతులో ఉండిపోతే ఆయన మనకేం చేస్తాడు? కానీ బైబిల్ గ్రంథం మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, మరణపు గోతిని చీల్చినవాడు, మరణం యొక్క బలము గలవాడిని ఓడించినవాడు, మరణ భయం నుంచి విడిపించినవాడు, మృత్యుంజయుడు, పునరుద్ధానుడు, పరలోకానికి ఆరోహణమైనవాడు, తండ్రి కుడిపార్శ్వమందు సింహాసనాసీనుడు. ఆ జీవం గల ప్రభు దగ్గరికి మనం వచ్చాం, ఆ జీవం గల ప్రభు దగ్గరికి మనం వచ్చాం. ప్రాముఖ్యంగా నేను విశ్వాసం కొరకు కొన్ని మాటలు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఎంటైర్ ప్రపంచాన్ని 2 డివిజన్స్గా విడదీశారు, 2 క్లాసెస్గా విడదీశారు. 1 బిలీవర్స్, అన్బిలీవర్స్, విశ్వాసులు, అవిశ్వాసులు. బిలీవర్స్ అన్న మాట ఏంటో అర్థం కావాలి. అన్బిలీవర్స్ అంటే వారు నమ్మడం లేదు, యేసుక్రీస్తు ప్రభు నమ్మట్లేదు అని మనం మాట్లాడతాం. మనం బిలీవర్స్, బిలీవర్స్ అంటే అర్థం ఏంటి? బిలీవర్స్ అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యం ఏం మాట్లాడుతుందంటే, రోమిలకు రాసిన పత్రిక 1:17 చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 1:17 చదువుదాం. మొదటి 1:17 చదువుదాం. పదహారులో కూడా మాట రాయబడింది, సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడును కాను. ఎలా అనగా, నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకై అది దేవుని శక్తే ఉంది. సువార్త రక్షిస్తుందట అంటే ఏంటో, యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు, యేసు అన్న పేరుకు అర్థం రక్షకుడు అంటే ఏంటో. నేను అందుకే మత్తయి సువార్త మొదటి అధ్యాయం 1 వచనంలో రాయబడ్డ మాట, ఆయన ఆమె ఒక కుమారుని కనును, ఆయన తన ప్రజలను వారి పాపాల నుంచి రక్షిస్తాడు, రక్షకుడు. సువార్త రక్షిస్తుంది, నమ్ము ప్రతి వానికి, యూదునికైనా గ్రీసు దేశస్థుడికైనా రక్షణ కలుగ చేయడానికి అది దేవుని శక్తి. అంటే అర్థమేంటి, 17 వచనం వివరిస్తుంది, ఎందుకనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించిందని రాయబడిన ప్రకారము జీవిస్తాము. యేసు నమ్మడం ద్వారా జీవిస్తాము, సువార్త నమ్మడం ద్వారా జీవిస్తాము. బిలీవర్ అంటే అర్థం ఏంటంటే, ఏ సువార్తను నమ్మి జీవం కొరకు ఎదురు చూడడం, జీవంలో ప్రవేశించటం. యోహాను సువార్త 3:16 మనం చదువుతున్నాం. యోహాను సువార్త 3:16 మేబీ కంఠస్థ వాక్యం కూడా. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు, డాక్టర్ని పంపించాడా లేదు, సైంటిస్ట్ని పంపించాడా లేదు, రూలర్ని నాయకుడిని పంపించాడా లేదు, ఎవరిని పంపించాడు, సేవియర్ని పంపించాడు, రక్షకుని పంపించాడు. అంటే అర్థమేంటి, అక్కడ రాయబడ్డ మాట కాగా, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు. 30 జీవితం కాదు, 60 జీవితం కాదు, 80 జీవితం కాదు, నిత్య జీవం, నిత్య జీవం. నశింపక నిత్య జీవం పొందినట్లు, నశింపక నిత్య జీవం పొందినట్లు. పరిశుద్ధ లేఖనాల్లో సువార్త ఏం చెప్పాలి, అమ్మా యేసుక్రీస్తు ప్రభు నమ్ముకో నీ రోగాలు పోతాయి, కాదు అది సువార్త కాదు, అది సువార్త కాదు. రక్షణ లేకపోతే, నిత్య జీవం లేకపోతే, నరకం లేకపోతే, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు లేకపోతే అది సువార్తే కాదు. ఏంటి యేసు నమ్ముకుంటూ వచ్చే లాభం ఏంటి, బిలీవర్కి వచ్చే లాభం ఏంటి, మన ఫెయిత్కి ఆధారం ఏంటి, మన హోప్ ఏమి, సాధించడానికి దేని కొరకు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాం, దేని కొరకు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాం. కాబట్టి పరిశుద్ధ లేఖనాలు మనతో మాట్లాడుతున్న మాట అంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అంటే ఎక్కడ, భూమి మీద. జీవం ఎక్కడ, భూమి మీద. నిత్య జీవం ఎక్కడ, భూమి మీద. కానే కాదు, కానే కాదు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద 33 జీవించాడండి. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుని ఎట్లాగా 12 నుంచి రక్తస్రావగల రోగిని స్వస్థపరిచాడు, ఆమె ఎక్కువ కాలం బ్రతికింది అని అనుకోవడానికి, యేసుక్రీస్తు ప్రభు ఎక్కువ కాలం బ్రతికిన వాడు కాదు. యేసయ్య భూమి మీద ఎట్లా బెటర్ లైఫ్ జీవించాలి చెప్పడానికి రాలేదు, ఆ బోధలు బైబిల్లో లేవు. ఎట్లాగా చచ్చేదే ఎట్లాగ సిద్ధపడాలి, ఎట్లాగ జీవంలో ప్రవేశించాలి, ఎలా రక్షించబడి ఆయన కలుసుకోవడం సిద్ధపడాలి, రక్షణ మార్గాన్ని ఆయన జ్ఞాపకం చేశాడు. చాలా సార్లు రక్షణ అంటే అర్థం కాలేదేమో అనిపిస్తా ఉంది, యేసుక్రీస్తు ప్రభుని సరైన దృక్పథంలో అర్థం చేసుకోవట్లేదేమో అనిపిస్తా ఉంది. బైబిల్లో ఉన్న బోధకి మనం జీవన విధానానికి చాలా వ్యత్యాసం వచ్చేసింది అనిపిస్తా ఉంది. అందుకోసం ప్రాముఖ్యంగా ఫెయిత్ కొరకు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నాను, చాలా సంతోషం. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే ఎలా ఉండాలి, దీని ప్రాముఖ్యంగా సేవింగ్ ఫెయిత్ అంటారు, రక్షించబడిన రక్షణలోకి నడిపించే విశ్వాసం. యేసుక్రీస్తు ప్రభు నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారండి, మేము చాలా మంది దేవుళ్ళు నమ్ముతామండి, యేసుక్రీస్తు ప్రభుని కూడా నమ్ముతామండి అంటారు. చాలా మంది దేవుణ్ణి నమ్ముతూ యేసుక్రీస్తు ప్రభుని కూడా నమ్ముతూ ఆయన కూడా దేవుడు అని నమ్ముతున్న విశ్వాసం కొరకు బైబిల్ మాట్లాడటం లేదు, అది సేవింగ్ ఫెయిత్ కాదు. ఎంతో మంది వైద్యుల చేత ఎన్నో తిప్పులు అనుభవించి వేరే దిక్కు లేదు, వేరొక నాదుడు లేడు అని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు అన్నాడు, అమ్మా నీ విశ్వాసము నిన్ను రక్షించింది, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. ఆ దెయ్యం పట్టి డెకపోలిలో గత్యంతరం లేకుండా అనామకుడుగా ఉన్న ఆ భయంకరంగా ఆ పీడించబడుతున్న ఆ దెయ్యం పట్టిన వాడికి వేరే గత్యంతరం లేదు, వేరే దిక్కు లేదు. యేసునాథుడు మాత్రమే విడిపించాడు. యాయిరు కుమార్తె చావసిద్ధంగా ఉంటే రక్షించే నాథుడు లేడు, యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ప్రాణం పోశాడు, మరణం తప్పించాడు. మామూలుగా ఆ సన్నివేశాల్లో ఇవన్నీ భూ సంబంధమైనవి అని మనకు కనిపిస్తా ఉన్నా, ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు నీకు నాకు బోధించిన బోధ, యేసుక్రీస్తు ప్రభు నీకు నాకు నేర్పిస్తున్న ఆయన బోధలో ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, చదువుతాం యోహాను సువార్త. ఆ యోహాను సువార్త 5:24 నుంచి కొన్ని వాక్య భాగాలు చదవాలి. యోహాను సువార్త 5:24 కొన్ని వాక్య భాగాలు చదవాలి. నా మాట విని నన్ను పంపిన వాణి అందు విశ్వాసం ఉంచువాడు, అండర్లైన్ చేద్దాం, నిత్య జీవము గలవాడు. మనం తెలివైన వారు, మనకి లెక్కలు బాగా తెలుసు. నిత్య జీవం అంటే ఎన్ని సంవత్సరాలు తెలుసు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ నెంబర్, ఇన్ఫినిటీ, ఇంత అని లేదు, ఇంత అని లేదు. భూమి మీద జీవితం ఎంత, సగటు భారతీయ ఆయుష్కాలం ఎంత, 60+. అమెరికా వాడు ఆయుష్కాలం సగటు ఎంత, 67. ఎంతకాలం బ్రతుకుతావు అమ్మా అబ్బాయ్యా అని అడిగితే ధైర్యంగా ఏం చెప్పగలవు, చెప్పడానికి ధైర్యం ఎక్కడది, గ్యారంటీ ఎక్కడది. కానీ యేసునాథుడు మనతో మాట్లాడుతున్న మాట యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వాడిని అందుకు విశ్వాసం నుంచి వాడు, నువ్వు బిలీవర్ అయితే, నువ్వు విశ్వాసువైతే, నువ్వు జీవము గల దేవుడు నమ్మిన వాడు అయితే నీకేం అర్థం కావాలంటే 24వచనంలో నిత్య జీవాన్ని పొందుకుంటాను, చాలా పొందుకుంటాను, పరలోకం కూడా వెళ్తాను. కాదు, చాలా పొందుకుంటాను, పరలోకం కూడా వెళ్తాను. అది కాదు, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచితే పని, బాధ్యత, ఆత్మల భారం, సువార్త భారం ఇక్కడ చేయబెడతాం. అపొస్తలుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఏం బోధిస్తా ఉన్నాడు? అపొస్తలుల కార్యాల గ్రంథం 14:22 శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండండి. ఎందుకంటే అనేక శ్రమలను అనుభవించి మన దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఇదేమి పూలపాంపు కాదు, అన్ని లాభాలు. గాడ్ బ్లెస్డ్ మై ఫ్యామిలీ, ఆ గాడ్ బైబిల్లో లేడు, ఆ గాడ్ బైబిల్లో లేడు. అష్టైశ్వర్యాలు, సుఖభోగాలు, అడిగిందల్లా పొందుకొని చాలా సుఖంగా. బైబిల్ అలా చెప్పట్లా, అపొస్తలులు అలా జీవించట్లా, ఆది సంఘం అలా జీవించట్లా. ఆధునిక సంఘానికి సుఖాలు ఎక్కువైపోయాయి, మోసపోతా ఉంది, బిజీ, ఉద్యోగాల్లో ఖాళీలు లేవు. నువ్వు నమ్ముకున్న ఉద్యోగం నీ మరణాన్ని తప్పించి పరలోకాన్ని తీసుకెళ్లేదైతే అలాగే జీవించు. తెలివైన వాడివి, తెలివైన దానివి. నువ్వు నమ్ముకున్న డబ్బు, నువ్వు దాచుకున్న డబ్బు నేను నరకాన్ని తప్పించి పరలోకాన్ని తీసుకెళ్లేదైతే దాన్నే నమ్ముకో, దానికే సాగిలపడు, దానికే పూజ చేయి, దాన్నే ఆరాధించు, లక్ష్మీదేవి అని చెప్పి కళ్ళకదుకో. కేవలం యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆ ఎందల్లాయ్, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు. వేరొక రక్షకుడు లేడు, వేరొక మార్గం లేదు, మోక్షానికి వేరొకరు తీసుకువెళ్ళలేరు. ఆ యేసుక్రీస్తు ప్రభు ఎరిగి విశ్వాసమైతే ఎట్లా జీవించాలి, ఏది మన గురేమై ఉండాలి, మన ప్రాధాన్యతలు ఏమై ఉండాలి అని మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వాని ఎందుకు విశ్వాసం ఉంచి వాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోకి రాక మరణంలోంచి జీవంలోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. డబ్బు ఈ మాట చెప్పలేదు, ఉద్యోగాలు ఈ మాట చెప్పలేవు, రాష్ట్ర ప్రభుత్వం ఈ మాట చెప్పలేదు, కేంద్ర ప్రభుత్వం ఈ మాట చెప్పలేదు. ఈ మాట చెప్పగలిగింది యేసునాథుడు మాత్రమే. నువ్వు దాటి ఉన్నావు, నువ్వు తప్పించుకుని ఉన్నావు, నువ్వు రక్షింపబడి ఉన్నావు. 24వచనం వాడు తీర్పులోకి రాక మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నాడు మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 25వచనం మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దాని వినువారు జీవింతులని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులను సజీవులుగా లేవనెత్తగలిగింది ఎవరు? ఆయన మాత్రమే. అక్షయతను వెలుగులోకి తీసుకొచ్చింది ఆయన ఒక్కడే. పాపం చేసి అందరూ మహిమను కోల్పోతా ఉన్నారు, గ్లోరీని కోల్పోయారు. ఆదాము అయితే 930 సంవత్సరాలు జీవించాడు పాపం వచ్చిన తర్వాత. పాపం రాకపోతే ఎల్లకాలం జీవించేవాడు? ఆదాముకు బాల్యం లేదు. ఆదాము పాపం చేయకపోతే వృద్ధాప్యం కూడా ఉండేది కాదు. పాపం యొక్క కాన్సిక్వెన్సెస్ లో మనం ఈ కష్టాలన్నీ నుదుటి చెమట కారుస్తూ రెక్కాడితే తప్ప డొక్కాడదు. బ్రతకడానికి ఎంతో కష్టం. నానా అగచాట్లు పాటలు ఏం చేద్దాం ఏం చేద్దాం. అలాగే వాటిలో కురిగిపోతూనే యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైనా నొప్పి వస్తే అప్పుడు జ్ఞాపకం చేసుకుందామా? నో. ఆయనే పాప పరిహారి, ఆయనే విమోచకుడు, ఆయనే రక్షకుడు, నీ వద్దకు దిగి వచ్చినవాడు. నిజంగా క్రైస్తవులు భాగ్యం ఎంత గొప్పతో అర్థమైతే దేనికి డైవర్ట్ అవ్వు, దేనికి డైవర్ట్ అవ్వు. నిజంగా చాలా డైవర్ట్ అవుతున్నాం, నిజంగా చాలా డైవర్ట్ అవుతున్నాం. పని పట్టుకుని పోలీస్ ఉద్యోగాల్లో ఖాళీ లేని పరిస్థితుల్లో, మెడికల్ డిపార్ట్మెంట్ లో ఎమర్జెన్సీ డ్యూటీల్లో ఖాళీ లేని పరిస్థితుల్లో ఎందుకు ఆదివారం గుడికెళ్తేనే గొప్ప అన్న భావంలో నుంచి అనుదిన ఆరాధనలోకి ఎందుకు తీసుకొచ్చామంటే ఏది జీవ మార్గమో దాన్ని నిర్లక్ష్యంగా పాటిస్తున్నాము. లోకంలో మాత్రం 6 దినాలు 7 దినాలు 24 గంటలు ఎమర్జెన్సీ డ్యూటీలు, ఖాళీ లేని డ్యూటీలు. ప్రభు మన మనోనేత్రాలు వెలిగించాలి, ప్రభు మన ప్రాధాన్యతలు మార్చాలి, ఆయనే మన జీవితానికి కేంద్రంగా ఉండాలి, ఆత్మీయ విషయాల్లో ముందుండాలి, ఆత్మీయ విషయాల్లో ముందుండాలి. 25వ వచనంలో ఆయన మాట్లాడుతా ఉన్నాడు, మృతులు దేవుని కుమారుని శబ్దం విని గడువచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దాని వినివారు జీవించరు, మృతులు జీవిస్తారు. 26వ వచనం, తండ్రి ఎలాగు తనంతటి తానే జీవం గలవాడే ఉన్నాడో అలాగే కుమారుడు తనంతటి తానే జీవం గలవాడే ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించెను. 28వ వచనం, దీనికి ఆశ్చర్యపడొద్దు, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధంలో ఉన్న వారందరూ ఆయన శబ్దం వింటారు, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి బయటకు వచ్చేదరు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్న జీవితం కోసం మాట్లాడుతున్నాడా? మరణం కొరకు మాట్లాడుతున్నాడా? ఆయన పర్పస్ తోటి, ఇంటెన్షన్ తోటి స్పెసిఫిక్ గా మరణం కోసం మాట్లాడుతున్నాడు, మృతుల పునరుద్ధానం కోసం మాట్లాడుతున్నాడు, ఆయన రాకడ కోసం మాట్లాడుతున్నాడు. ఎందుకో బైబిల్లో ఉన్న అన్ని విషయాలను పరిగణలో తీసుకోకుండా, అదిగో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడతా ఉంది, ఏసయ్యను ముట్టుకుంది, ఆమెకు స్వస్థత కలిగింది, అయిపోయిందా? అదేనా బైబిల్? అదేనా బైబిల్ చెప్పిన సత్యం? ఆ కింద యాయిరు కుమార్ చచ్చిపోయిందని బతికించాడుగా, ఆ పైన దెయ్యం పట్టిన వాడిని విడిపించాడుగా, యేసుక్రీస్తు ప్రభు నశించిపోతున్న మనం రక్షించడానికి వచ్చాడుగా, కుషించిపోయిన మన ఆయుష్కాలాన్ని నిత్య జీవంగా మార్చడానికి వచ్చాడుగా, మరణం యొక్క భయం నుంచి విడిపించడానికి వచ్చాడుగా. అపొస్తలుడికి ఏమర్థమయ్యాడు? ఆది సంఘానికి ఏమర్థమయ్యాడు? పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ ఏమని రాయించాడు? మనకేమర్థమవుతున్నాడు? నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించును. మనం విశ్వాసమూలంగా జీవిస్తున్నామా? విశ్వాసాన్ని పక్కన పెట్టి అవిశ్వాసులు జీవించినట్టుగా జీవిస్తున్నామా? అవిశ్వాసికి రేపు తీర్పు లేదు, అవిశ్వాసికి రేపు మరో జీవితం లేదు. రేపు చచ్చిపోతాం కాబట్టి తిందాము, తాగుదాము, తిరుగుదాము అనుకుంటాడట అవిశ్వాసి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో లేఖనాలు మనతో మాట్లాడుతా ఉన్నాయి. 15వ అధ్యాయము 32వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 32వచనం, మనుషు రీతిగా నేను ఎపిస్తులో మృగములతో పోరాడినట్లు నాకు లాభమేమి? అండర్లైన్ చేద్దాం. మృతులు లేపబడని ఎడల రేపు చనిపోతాము కాబట్టి రేపు నేడు తిందాము, తాగుదాము, ఎంజాయ్ చేద్దాము. మోసపోవద్దు, మోసపోవద్దు. దుష్ట సాంగత్యం ఎంతో మందిని సాతాను మోసం చేశాడు. కానా కప్పడా ఔరు మక్క, తినడానికి తిండుంటే చాలు, కట్టుకోవడానికి బట్టుంటే చాలు. తిండి కోసమే, బట్ట కోసమే, అల్పకాల జీవితం కోసమే. నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించును. మనం సువార్త నమ్మం, మన సువార్త కేంద్రమైన క్రీస్తు ప్రభువు నమ్మం. ఆయన మన బోటివాడిగా వచ్చాడు, చాలా సాదాసీదాగా జీవించాడు. ఆయన జీవించిన జీవిత కాలం అంతా నా ఇష్టం కాదు, నా తండ్రి ఇష్టం అని చెప్పి ఎవరిని సంతోష పెట్టాలో నేర్పించాడు. ఆయన కనికెర పడ్డాడు, రోగును స్వస్థపరిచాడు, మృతుని లేవనెత్తాడు, నరకానికి జోగుతున్న వారికి గొంతు చించుకొని సువార్త ప్రకటించాడు. 4 సువార్తలో అద్భుతాలు స్వస్థతల కంటే కూడా తర సంబంధమైన బోధ ఎక్కువగా రాయబడింది. ఆ క్రీస్తు యేసు చెప్పాడు, అందరూ చనిపోతారు, నేను చనిపోతున్నాను, నవయవనులు చనిపోతున్నాను, మీ కొరకు చనిపోతున్నాను, చచ్చిపోతున్నందుకు బాధపడతలేదు కానీ తిరిగి లేగిస్తాను. లేచాడు. నమ్మడం చాలా కష్టం కాబట్టి వెలుపల 40 దినాలు ఆగిపోయాడు. అన్నా తోమా, అస్సలు నేను నమ్మనే నమ్మను, మెడికల్ ఎగ్జామినేషన్ చేయాలి, చచ్చినోడు ఎట్లా బతుకుతాడు అంటా ఉంటే ఏ టెస్ట్ చేస్తావో టెస్ట్ చేయని చెప్పి ఆయన రుజువులు చూపించాడు. తోమా విశ్వాసం అయ్యాడు. భారతదేశానికి వచ్చాడు. ఏం బోధించాడు తోమా? ఏం గడించుకున్నాడు తోమా భారతదేశానికి వచ్చి? ఏం సంపాదించుకున్నాడు తోమా భారతదేశానికి వచ్చి? ఏమీ తోమాని యేసుక్రీస్తు ప్రభు దీవించలేదా? గాడ్ బ్లెస్డ్ మై ఫ్యామిలీ అని చెప్పి తోమా ఎందుకు చెప్పుకోలేదు? ఆశీర్వాదం అంటే భూమి మీద ఉండిపోవడం కాదు, దేవుడి దగ్గరికి వెళ్ళటం. ఆశీర్వాదం అంటే మనుషును సంతోషపెట్టే జీవితం కాదు, దేవుని సంతోషపెట్టే జీవితం. భక్తులందరూ అలాగే జీవించారు. నేను ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్న మాట, మన విశ్వాసం, బైబిల్ విశ్వాసం, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసము. ఆయన నమ్ముకుంటే అన్ని కలిసి వస్తే కాదు, ఆయన నమ్ముకుంటే ఆయన్నే సంపాదించుకుంటావు, ఆయన దగ్గరికి వెళ్ళడానికి అర్హత సాధిస్తావు, సిద్ధపడతావు, ఆయన కలుసుకుంటావు, సదాకాలం ఉంటాం, నిత్యం ఉంటాం. అది మన విశ్వాసం. ఆ విశ్వాసంతో కదా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం విశ్వాస వీరులంతా ఎట్లా జీవించారు? హానోకు దేవుడికి ఇష్టడిగా జీవించారట. మరి ఏంటి, దేవుడు బాగా జీవించాడా? లేదు, ఎత్తుకుపోయాడు దేవుడు. హానోకును దేవుడు తీసుకెళ్లిపోయాడు, దేవుడికి ఇష్టంగా జీవించాడు. అబ్రహాం అట్లాగే, ఇస్సాకు అట్లాగే, భక్తులందరూ అట్లాగే. ఆ ఒక్క మాట చూపించి నేను వర్తమానం ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం, వీరందరూ ఆ వాగ్దాన ఫలం అనుభవింపకపోయినా దూరం నుండి చూశారు, వందనం చేసి తాము భూమి మీద పరదేశులు యాత్రికులమై ఉన్నామని ఒప్పుకున్నారు. భూలోకంలో నా సైట్కు నేను ఓనర్ని అని లోకం చెప్తా ఉన్నా అది అబద్ధం. నా సైట్కు నేను ఓనర్ అయితే ఇక్కడే ఉండాలిగా. నేను టెనెంట్ని. ఓనర్ అన్న మాట తప్పు, పర్మనెంట్ అడ్రస్ అన్న మాట తప్పు. పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ లేదు, మన పరిస్థితి పరలోకంలో ఉంది. పరదేశులం యాత్రికులం ఉండమని ఆశ ఉన్నా ఉండడానికి నియమాలు ఒప్పుకో కాబట్టి ఆశ పరలోకం మీద పెట్టుకోవాలి, ఆశ దేవుడి మీద పెట్టుకోవాలి. విశ్వాసికి నేత్రాలు పరలోకంలో ఉండాలి, భూమి మీద టెంపరీగా ఉండాలి. ఎందులో కూరుకుపోకూడదు, ఉద్యోగాల్లో కూరుకుపోకూడదు. అక్కడున్నావు సాక్షిగా ఉండు, అక్కడున్నావు ప్రభు కోసం జీవించు. ప్రభు నీకు ఇచ్చిన ఐడెంటిటీ, ప్రభు నీకు ఇచ్చిన ఆశీర్వాదం అనేక మందికి పంచిపెట్టు. లోకం ఆస్తులు సంపాదించుకోవడానికి ఉద్యోగాలు చేస్తున్నారు, దేవుని బిడ్డలు ఆత్మను సంపాదించడానికి, ఆత్మను రక్షించడానికి, నరకానికి జోగుతున్న వారిని తప్పించడానికి. ఆదర్పదంతో జీవించాలి. పరదేశులో మర్చిపోవద్దు, యాత్రికులు మర్చిపోవద్దు. ఉండడానికి ఈ లోకం మనకి అనుకూలమైంది కాదు, అనుకూలమైంది కాదు. 16 ఎంత ఆశీర్వాదకరమైన మాటలు, వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. ఆ ప్రశ్న, నువ్వు విశ్వాసివైతే నీ నేత్రాలు ఎక్కడున్నాయి? నువ్వు విశ్వాసివైతే నీ ఆశ దేని మీద? దేన్ని సంపాదించుకుంటున్నావు? దేన్ని కూడబెట్టుకుంటున్నావు? దేన్ని దాచుకుంటున్నావు? మేబీ సాతాను మోసగాడు కాబట్టి దేన్నో అందంగా ప్రయోజనకరంగా చూపిస్తున్నాడేమో. యేసు ప్రభుని ఆయన అడుగులను అడుగుదాం, ఆయనలాగా తండ్రి చిత్తాన్ని చేద్దాం, ఆయనలాగా పాపల కొరకు ప్రార్థన చేద్దాం, ఆయనలాగా త్వరగా సొంత ఇంటికి వెళ్ళడానికి ఆశపడదాం, సిద్ధపడదాం. అటు కృపా ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.